सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ
ॐमित्येकाक्षरं ब्रह्म व्याहरन् मामनुस्मरन् यः प्रयाति त्यजन् देहं स याति परमं गतिम् अनन्यचेता सततं यो मां स्मरति नित्यशः तस्याहं सुलभः पार्थ नित्ययुक्तस्य योगिनः मामुपेच्य पुनर्जन्म दुःखालयमशाश्वतं नाप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गताः ब्रह्मभुवनाल्लोकाः पुनरावर्तिवोऽर्जुन मामुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते सहस्रयुगपर्यन्तम् अहर्यद्ब्रह्मणो विदुः रात्रिं युगसहस्रान्तं तेहोरात्रविदो जनाः अव्यक्ताद्व्यक्तयः सर्वाः प्रभवन्त्यः रागमे रात्रागमे प्रणीयन्ते तैत्रैवाद्व्यक्तसंज्ञके
నిన్న మనం 12వ శ్లోకం 8వ అధ్యాయం 12వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. భగవంతుడు అర్జునుడు అడిగినటువంటి 7వ ప్రశ్నకి సమాధానం చెప్తున్నాడు. ఆ 7వ ప్రశ్న ఏముంది, ప్రయాణ కాలంలో ఈ భగవంతుణ్ణి తలుచుకోవడం వల్ల ఏ ప్రయోజనం ఉంది, అది మొదటి ప్రశ్న. ఆ 7వ ప్రశ్నలో మళ్ళీ 2వ ప్రశ్న, అలా తలుచుకోవడానికి ఏ సాధన చేయాలి. ఈ 2 ప్రశ్నలకి సమాధానంగా మనకి 12వ శ్లోకం వరకు వచ్చింది, ఇంకా కొనసాగుతోంది, 15వ శ్లోకం వరకు వస్తుంది. దానికి ముఖ్యంగా నిరంతరము మనం ఆ భగవంతుడి యొక్క ధ్యాసలో ఉండాలి అన్నట్టుగా భగవంతుడు అభ్యాసం, ఆ భగవంతుడి యొక్క భగవంతుడే ప్రధానము, భగవంతుడే నా యొక్క జీవిత పరమావధి అన్నట్టుగా ఎవరైతే ఉన్నారో అతనికి ఆ భగవంతుని యొక్క స్మరణ లభిస్తుంది అని చెప్పాడు. ఆ భగవంతుడి స్మరణ లభించడమే కాకుండా అతను ఉపాసన కూడా చేశాడు. ఆ ఉపాసనతో పాటు అష్టాంగయోగము ప్రాణాయామం చేయాలని చెప్పారు. అష్టాంగయోగం ప్రాణాయామం చేయడం వల్ల అతను మఠం వేసుకుని కూర్చుంటాట, కూర్చుని తన ప్రాణాన్ని నిర్దేశించి ఆ సుషుమ్నాడి దగ్గర, ఆ సుషుమ్నాడికి పంపించి అక్కడి నుంచి సహస్రారం ద్వారా ఆ ప్రాణాన్ని బయటికి పంపిస్తాడు అని ఆ ఉపాసకుడు అతని యొక్క మరణ సమయంలో అతను ఏ విధంగా అంటే అతనికి మరణం సంభవిస్తోందని తెలిసి ఆ మరణ సమయంలో ఆ ప్రాణాన్ని అతడు సంయమనం చేసి ఆ ప్రాణాన్ని సహస్రారం ద్వారా పంపిస్తాట. పంపించడం ద్వారా అతనికి ఆ శుక్లగతి ప్రాప్తి, శుక్లగతి ప్రాప్తించి ఆ బ్రహ్మలోకానికి వెళ్తాడు. అష్టాంగయోగము తర్వాత ప్రాణాయామము అవే కాకుండా ఓంకార ధ్యానం కూడా చెప్పారు. ఈ ఓంకార ధ్యానం గురించి చెప్తే, ఓంకారం అనేది చేసినట్టయితే ఆ ఓంకారం అనేది ఆలంబన. ఆలంబనలు 2 రకాలని చెప్పుకున్నాం, ప్రతీక ఆలంబన, ప్రతిమా ఆలంబన. ప్రతిమా ఆలంబన అంటే నిరాకారమైనటువంటి, నిర్గుణమైనటువంటి, సర్వవ్యాపకమైనటువంటి ఆ భగవంతుడి కొలవడం కష్టం కాబట్టి ఒక ఆకారాన్ని ఇచ్చి, ఒక రాముడి ఆకారమో విష్ణు ఆకారమో ఒక ఆకారాన్ని మనం ఊహించుకుని ఒక విగ్రహాన్ని పెట్టుకుని ఆ మూర్తిని పెట్టుకుని ఆ మూర్తిని, మూర్తిలో ఆ సర్వవ్యాపకమైనటువంటి పారమార్థికమైనటువంటి ఆ భగవంతుడిని ఆరోపించి మనం ఉపాసన చేస్తాం. ఇది ప్రతిమా ఉపాసన అంటారు. ప్రతీక ఉపాసన అంటే ఒక చిహ్నం ఉంటుంది. ఎలాగైతే మనకి భారతదేశానికి మనం గౌరవ పురస్కారంగా మనం సెల్యూట్ చేయాలంటే ఆ జెండాకి ఎట్లాగా మనం సెల్యూట్ చేస్తామో అదే మాదిరిగా ఇక్కడ ఓంకారము ఒక శబ్ద చిహ్నము. ఆ భగవంతుడికి శబ్ద సాంకేతికము ఆ ఓంకారము. అట్లాగే మనకి అగ్ని యజ్ఞం చేసేటప్పుడు అగ్ని ఒక ప్రతిరూపము, ఒక ఆలంబన, దీన్ని ప్రతీకము అంటారు. అగ్ని ఒకటి, తర్వాత ఆ వినాయకుడిని పసుపు ముద్దలో మనం ఆహ్వానం చేసి పూజ చేస్తాం. ఈ విధంగా మనకి ప్రతీకలు అనేక ఉన్నాయి. ఈ ప్రతీకల ద్వారా మనం ఉపాసన చేస్తాం. ఇక్కడ ఓంకారం అనేది శబ్దపరమైనటువంటి ఒక ప్రతీక. ఆ ప్రతీకని మనం ఆ భగవంతుడిని దాంట్లో ఆరోపించి మనం ఉపాసన చేస్తాం కాబట్టి ఆ ఉపాసన గురించి మనకి ఇక్కడ ప్రస్తావన వస్తోంది. అదే విషయమై ఈ 13వ శ్లోకం వస్తుంది, చూద్దాం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ య ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యహ దేహం త్యజన్ ప్రయాతి సహ మాం గతిం యాతి మాం పరమాం గతిం యాతి. ఓం అనే ఏకాక్షర రూపమైనటువంటి బ్రహ్మని ఉచ్చరిస్తూ నిర్గుణ పరబ్రహ్మమైన నన్ను చింతన చేస్తూ ఈ శరీరాన్ని ఎవరైతే వదిలి వెళ్తారో ఆ పురుషుడు పరమమైనటువంటి గతిని పొందుతాడు. ఈ నిష్కామ ఓంకార ఉపాసకుడు మరణకాలంలో ఏం చేస్తాడు అనేది చర్చనీయాంశం. నిష్కామ ఉపాసకుని విషయం గురించి మాట్లాడుతున్నంతసేపు అతను నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందలేదని మర్చిపోకూడదు. అతను వేదాంత జ్ఞానానికి రాలేదు, ఇంకా అహం బ్రహ్మ అస్మి అనే జ్ఞానాన్ని పొందలేదు. అందువల్ల వేదాంత పరంగా చూస్తే అతను అజ్ఞానే. అతను గొప్ప ఉపాసకుడు అవ్వచ్చు, వేరే విషయాల్లో గొప్ప జ్ఞానం ఉండవచ్చు, కానీ అతనికి జీవ ఈశ్వర ఐక్య జ్ఞానం లేదు. ఒకవేళ ఉండి ఉంటే క్రమముక్తి గురించి ఆలోచించవలసిన పనే లేదు, ఇక్కడే ఇప్పుడే జీవన్ముక్తి పొంది ఉండేవాడు. కానీ అతని మనస్సు ఆ వేదాంత అవగాహనకి సహకరించట్లేదు, అందుకని ఉపాసన్ని ఎంచుకున్నాడు. అటువంటి నిష్కామ ఉపాసకుడు మరణకాలంలో ఓంకారాన్ని జపిస్తాడు. అతని ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం. ఓం ఇది వ్యాహరన్ అంటే ఓంకారాన్ని జపించాడు. ఏకాక్షరం బ్రహ్మ. ఓం అంటే ఏమిటి? ఓం అంటే ఓం అనేది ఒకే ఒక అక్షరం, ఏకాక్షరం, ఒకే అక్షరం కలిగినటువంటి ఆ బ్రహ్మస్వరూపము. దాంట్లో ఒకే అక్షరం ఉంది, అది ఏకాక్షరం బ్రహ్మ. అంటే బ్రహ్మకు ప్రతీక, బ్రహ్మకు ఒక ఆలంబనము, ఒక ఆలంబన, ఒక చిహ్నము. మనం రెండు రకాల చిహ్నాలు చెప్పుకున్నాం, ప్రతిమా చిహ్నము, ప్రతీక చిహ్నము. ఇది ప్రతీక, శబ్ద ప్రతీక. ఈ నిష్కామ ఉపాసకుడు మరణకాలంలో బ్రహ్మకు ప్రతీక అయిన ఓంకారాన్ని జపిస్తూ మాం అనుస్మరన్ నన్నే తలుచుకుంటాడు. నన్ను అంటే భగవంతుడిని తలుచుకుంటాడు. యహ ప్రయాతి, అతను అలా తలుచుకుని మరణించినటువంటి వ్యక్తి ప్రయాణం చేస్తాడు అంటున్నాడు. యహ ప్రయాతి, ప్రయాణం చేస్తాట. ఆ భగవంతుని సహాయంతో నిష్కామ ఉపాసకుడు శుక్లగతి ద్వారా వెళ్తాడని కృష్ణ పరమాత్మే తర్వాత చెప్తాడు. దేహం త్యజన్ అంటున్నాడు. దేహం త్యజన్ అంటే స్థూల శరీరాన్ని ఇక్కడే వదిలేసి సహా యాతి పరమాం గతిం. సహాయాతి అంటే ఆ సాధకుడు, ఆ ఉపాసకుడు బ్రహ్మలోకానికి వెళ్తాడు. అంటే అక్కడ బ్రహ్మ దగ్గర ఆత్మజ్ఞానం పొంది క్రమముక్తిని పొందుతాడు. మరణించేటప్పుడు ప్రయాణం చేసేది ఏమిటి? దీన్ని కఠోపనిషత్తులో మనం వివరంగా చూసాం. వ్యష్టిలో 5 భాగాలు ఉంటాయి. వ్యష్టిలో అంటే ఒక వ్యక్తిలో 5 భాగాలు ఉంటాయి. అవి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ప్రతిబింబ చైతన్యము, బింబ చైతన్యము. ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని స్థూల శరీరం రాలిపోతుంది. ఇక్కడే దహనం చేస్తారు లేదా పాతి పెడతారు. బింబ చైతన్యం సర్వవ్యాపకం కాబట్టి, అంతటా ఉంటుంది కాబట్టి దానికి ప్రయాణం లేదు. ఇంకా మిగిలినవి 3, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ప్రతిబింబ చైతన్యము. ఈ కూటమిని జీవాత్మ అంటారు. ఈ జీవాత్మ ప్రయాణం చేస్తుంది. ఆ జీవికి ఉండే ప్రారంభం బట్టి ప్రయాణం సాగుతుంది. ఇక్కడ ఈ ఉపాసకుడు సహా మాం పరమాం గతిం యాతి, ఆ ఉత్తమమైనటువంటి బ్రహ్మలోకానికి చేరుకుంటాడు అని ఉపాసకుడు, ఆ బ్రహ్మోపాసన చేసినటువంటి ఉపాసకుడు ప్రయాణం గురించి వర్ణిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. బ్రహ్మలోకానికి చేరుకుని ఆ బ్రహ్మగారి ద్వారా ఆత్మజ్ఞానం పొంది అక్కడ జీవన్ముక్తి, తదనంతరం విదేహముక్తిని పొందుతాడు అని దీని అర్థం. అవి కలుపుకోవాలి మనం. 14 శ్లోకం చూద్దామండి. అనన్యచ్చేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. హే పార్థ, యః నిత్యశః అనన్యచేతాః సన్ మాం సతతం స్మరతి తస్య నిత్యయుక్తస్య యోగినః అహం సులభః అస్మి. ఈ అస్మి మనం కలుపుకున్నాం, సన్ను అస్మి కలుపుకున్నాం. ఇందులో అన్వయం పూర్తి చేసుకోవడానికి ఇవి కలపాల్సి వచ్చింది. హే పార్థ, ఏ యోగి నాయందు అనన్యచిత్తుడై సర్వదా నిరంతరము పురుషోత్తముడైన నన్ను స్మరిస్తూ ఉంటాడో, ఆ మత్పరాయణుడైనటువంటి యోగికి నేను సులభుడను, అతి సులభంగా లభిస్తాను. మరణకాలంలో ఓంకారం జపించడం, ప్రాణాలని సుషుమ్న నాడి దగ్గరకు తీసుకెళ్ళడం, ఇవన్నీ ఎలా సాధ్యం? దానికి ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ జవాబు చెప్తున్నాడు. నిజానికి ఈ జవాబు ముందే చెప్పాడు, కేవలం అభ్యాసం వల్లనే అది సాధ్యం అవుతుంది అని. ఏమిటా అభ్యాసం? నాది అని విర్రవీగుతున్నవేవి నాది కావు, అవన్నీ పరమాత్మకి చెందుతాయి అనే నగ్న సత్యాన్ని బాగా జీర్ణించుకోవాలి. నేను అనేక మందితో కలిసే అవకాశాన్ని ఈ భగవంతుడే నాకు ఇచ్చాడు. వాళ్లను నేను ప్రేమించాలి, ఆప్యాయత అనుబంధం చూపాలి. కానీ వాళ్ళు నా వాళ్ళు కాదు, భగవంతుడికి చెందుతారు అనే విషయం కలలో కూడా మర్చిపోకూడదు. వారితో ఎడబాటు తప్పని పరిస్థితి వచ్చినప్పుడు వారిని మన నుంచి దూరం చేస్తాడు ఆ భగవంతుడు. మనం లేకపోతే వాళ్ళు అనాథలైపోతారు, అవస్థలు పడతారు అని మనం చాలా బెంగ పెట్టుకుంటాం. కానీ శాస్త్రం ఒకటే చెప్తుంది, వాళ్ళు బాగున్నారు అంటే అందులో మీ ప్రమేయం ఏమీ లేదు. మీరేమీ చేయకుండానే వాళ్ళు బాగున్నారు, మీరు లేకపోయినా బాగానే ఉంటారు, అందువల్ల వాళ్ళ గురించి బెంగ పెట్టుకోకండి అంటుంది శాస్త్రం. యోగక్షేమం వహామ్యహం, యోగక్షేమం అహం వహామి, మీ యోగక్షేమాలు నేను చూస్తున్నాను అని ఆయన మనకి చెప్తున్నాడు. అదంతా మనం చేస్తున్నాం, మన యొక్క గొప్పతనం అన్నట్టుగా మనం లేనిపోని చింతలు పెట్టుకుంటూ ఉంటాం. ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలే ఇక్కడ వ్యవహారం అంతా కూడా. కృష్ణ పరమాత్మే హామీ ఇచ్చాడు మీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని. నా మీద భారం వేయండి అన్నాడు. ఇంతకన్నా ఏం కావాలి? అలా భారం వేయడానికి చాలా సాధన కావాలి. అందుకే నిత్యం అనుక్షణం ఈ సాధన చేస్తూ నన్నే స్మరిస్తూ, కొంతమంది ఆవలించేటప్పుడు కూడా హే కృష్ణ, కూర్చున్నప్పుడు హే కృష్ణ పార్థ, ఇట్లాగా ఆ భగవంతుడినే తలుచుకుంటూ వాళ్ళ జీవితాన్ని వెడబుచ్చుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఆ భగవన్ నామము ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. యహా మాం నిత్యం స్మరతి. ఒకవేళ ఎవరైనా నన్ను నిరంతరం తలుచుకుంటే, నన్ను అంటే ఆ వ్యక్తిగత దేవుడు కాదు సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుడిని తలుచుకున్నట్టయితే, అటువంటి సాధకుడు అటువంటి ఉపాసకుడికి ఆ భగవన్ నామము ఆటోమేటిక్గా ఆ మరణకాలంలో వచ్చేస్తుంది. అలా సముద్రం ఉదాహరణ తీసుకున్నట్టయితే అల సంబంధం సముద్రంతో శాశ్వతంగా ఉంటుంది. అది సముద్రంలోంచి పుట్టింది, సముద్రంలోనే స్థితి పొంది సముద్రంలోనే లయమైపోతుంది. అలా ఈ జన్మ విషయం. అలా మళ్ళీ పునర్జన్మ ఎత్తితే ఎక్కడి నుంచి పుడుతుంది? సముద్రం నుంచే పుడుతుంది. అందువల్ల సముద్రంతో అలా అనుబంధం శాశ్వతం. ఇదే సూత్రం మనకు కూడా వర్తిస్తుంది. మనం భగవంతు నుంచే పుట్టి ఆయన వల్లనే స్థితి పొంది ఆయనలోనే లయమవుతున్నాం. అది ఈ జన్మ విషయం. మళ్ళీ పునర్జన్మ ఎత్తితే ఎక్కడి నుంచి పుడతాం? ఆ భగవంతుడి నుంచే పుడతాం. అందువల్ల భగవంతునితో మన అనుబంధం శాశ్వతం. అదే తోటి మానవులతో మన అనుబంధం అశాశ్వతం. మన ఆస్తిపాస్తులతో అనుబంధం అశాశ్వతం. మనుషులతో అనుబంధం, ఆస్తిపాస్తులతో అనుబంధం ఆగంతుకం. మన ప్రాథమిక అనుబంధం మనను భక్తులను చేస్తే, ఆగంతుక అనుబంధం మనను భర్తగా, తండ్రిగా, సోదరుడుగా అనేక పాత్రలు ధరించేలా చేస్తుంది. ఈ పాత్రలు ధరించాలి, ఎవరు కాదంటలేదు దాన్ని, కానీ వాటి మాయలో పడిపోకూడదు. ఒక సంగీత విద్వాంసుడు పాట పాడుతున్నంతసేపు తంబూర శృతిని మర్చిపోడు. ఒకవేళ మర్చిపోతే అపశృతి దొర్లుతుంది. అదే మాదిరిగా మనం జీవిస్తున్నంతకాలము ఆ భగవంతుని స్పృహ పోకూడదు. ఆ భగవంతుని స్పృహ మనకి నిరంతరం సాగుతూనే ఉండాలి. ఆ తంబూరాశృతిలాగా సాగుతూనే ఉండాలి. ఏ పని చేస్తున్నా ఆ భగవంతుడు చేయిస్తున్నాడు, ఆ భగవంతుడి వల్లే జరుగుతోంది, ఆ చైతన్యం యొక్క కృపా కటాక్షం వల్లే ఇదంతా జరుగుతోంది అనే విషయాన్ని మనం ఎప్పటికీ మరవకూడదు. అనన్యచేతస అంటే ఎవరైతే నిరంతరము నా మనస్సును నాయందే నిలుపుతూ ఉంటారో, తస్య అటువంటి నిష్కామ ఉపాసకునికి పార్థ అహం సులభ. హే పార్థ, హే పృథకుమార, అహం సులభ అస్మి, నేను అటువంటి వాడికి సులభుడను, అతి సులభంగా దొరుకుతాను, చాలా తేలిగ్గా దొరుకుతాను. ధనం మీద వ్యామోహం ఉన్న భక్తుడు ఎలాగైతే నిరంతరం ఆ రూపాయల నామస్మరణ చేస్తూ ఉంటాడో, ఆ రూపాయల ధ్యాసలోనే ఉంటాడో, అలాగే భగవంతుల్లో మనస్సు నిలిపిన ఉపాసకుడు నిరంతరం ఆ భగవన్ నామస్మరణలోనే ఉంటాడు. గుర్తుంచుకోండి, మీకు జీవితంలో ఏదైనా విలువైనది ఏదైతే దాన్నే ఎప్పుడు తలుచుకుంటారు. అందుకే అత్యంత విలువైనటువంటి ఆ భగవంతుడి మరవకండి. నిత్యయుక్తస్య యోగినః. యోగినః అంటే సాధకుడు. ఇక్కడ సాధకుడు అంటే ఉపాసకుడు. నిత్యము నన్నే తలుచుకుంటూ ఉంటాడు, నన్నే స్మరిస్తూ ఉంటాడు. కాబట్టి అతనికి నేను తేలికగా లభిస్తాను. తేలికగా లభిస్తాను అంటే ఏమిటి? అతనికి ఆ అంత్యకాలంలో అతని స్మరణలో నేనుంటాను, నన్నే స్మరిస్తూ మరణిస్తాడు అన్నట్టుగా అభయం ఇస్తున్నాడు. ఎప్పుడైతే నిత్య స్మరణలో ఆ భగవంతుడు అంటే సుప్త చేతనంలో ఆ భగవంతుడిని తీసుకెళ్ళాడో, ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఆ భగవంతుడిని తీసుకెళ్ళాడో అటువంటి సాధకుడు, అటువంటి ఉపాసకుడికి ఆ భగవన్నామము ఆటోమేటిక్గా ఆ మరణకాలంలో వచ్చేస్తుంది. కాబట్టి అహం సులభ అస్మి అటువంటి వాడికి నేను చాలా తేలికగా నేను స్మరణలో ఉంటాను. ఈ జపం చేసే వాళ్ళకి మీరు చూసుంటారు, జపం బాగా రిగరస్గా జపం చేస్తున్న వాళ్ళకి వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు జపం దొల్లుతూ ఉంటుంది, ఆ నామం దొల్లుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఆ విధంగా సుప్త చేతనలో కానీ ఆ భగవంతుడిని మనం తీసుకువెళ్ళగా అంటే నిత్యం ఆ అభ్యాసం బట్టి వస్తుంది అది. అభ్యాసం బాగా బలంగా చేసినట్టయితే అభ్యాస బలం చేత ఈ రకమైనటువంటి స్పృహ ఉంటుంది. నిత్యయుక్తస్య యోగినః, యోగినః అంటే సాధకుడు. ఆ సాధకుడు అతడు నన్నే తలుచుకుంటూ ఉంటాడు. ఈ శ్లోకంతో 7వ ప్రశ్న జవాబు కృష్ణ పరమాత్మ ముగించాడు. 7వ ప్రశ్నలో 2 భాగాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం. ఆ 2 భాగాలు ఏమిటి? మొదటి భాగము, మరణకాలంలో దేవుణ్ణి తలుచుకోవడంలో ఏదైనా ప్రత్యేకత ఉందా, అదేంటి? దానికి జవాబుగా ఏం చెప్పాడు? మరణకాలంలో దేవుణ్ణి తలుచుకోవడం వల్ల పరమం పురుషం దివ్యం ఉపాయితి అన్నాడు. అంటే సర్వవ్యాపకమైనటువంటి ఆ భగవంతుని పొందుతాడు. అంటే మన హృదయంలో ఉండి సర్వవ్యాపకుడైన నిత్య చేతన స్వరూపాన్ని పొందుతాడు, క్రమముక్తిని పొందుతాడు అని దీని అర్థం. 2వ ప్రశ్న ఏమిటి? మరణకాలంలో భగవంతుణ్ణి ఎలా గుర్తుపెట్టుకోవాలి? నిష్కామ భక్తుడు నిరంతరం భగవన్నామస్మరణ చేస్తుంటే, అంటే ఈ నామస్మరణ అతని సుప్త చేతనలోకి వెళ్ళినట్టయితే మరణకాలంలో కూడా గుర్తుపెట్టుకుంటాడు అన్నట్టుగా చెప్పాడు. దీంతో మనకి ఈ 7వ ప్రశ్న యొక్క సమాధానం ముగిసింది. ఇక 15 నుంచి 22 వరకు వేరొక 15 నుంచి 22 వరకు వేరొక టాపిక్ మొదలెడుతున్నాడు. దానికి 2 లక్ష్యాలతోటి మొదలు పెడుతున్నాడు. అదేమిటి? అంతకాల ఈశ్వర స్మరణ గురించి వివరంగా చెప్పేశాడు కృష్ణ పరమాత్మ. 15 నుంచి 22 శ్లోకాల వరకు 2 లక్ష్యాలు ఉన్నాయని తెలుసుకున్నాం. అవేమిటి? 1 భగవంతుడు, 2 ప్రపంచము. వాటిని ఆధ్యాత్మ లక్ష్యము, ప్రాపంచిక లక్ష్యము అని అనవచ్చు, లేదా శాశ్వత లక్ష్యము, అశాశ్వత లక్ష్యము అనవచ్చు. తెలివని వ్యక్తి భగవంతుడిని లక్ష్యంగా అనుకుంటే అవివేకి భగవంతుడు తప్ప అన్ని రకాల విషయాలను కోరుకుంటాడు. భగవంతుని ఎన్నుకోవడమే గొప్ప లక్ష్యమని ఎందుకంటున్నాడో భగవంతుని ఎన్నుకోవడమే పరమ లక్ష్యమని ఎందుకంటున్నాడో దానికి కృష్ణ పరమాత్మ జవాబు ఇవ్వబోతున్నాడు ఈ శ్లోకాల్లో. ముందుగా ప్రాపంచిక లక్ష్యము అనే విషయాన్ని మనం చర్చిద్దాం. 2 లక్ష్యాలు ఆయన చెప్పుకున్నాం కదా, ప్రాపంచిక లక్ష్యము, తర్వాత ఆధ్యాత్మిక లక్ష్యం. ప్రాపంచిక లక్ష్యం గురించి చూస్తున్నాం. నిజానికి ప్రాపంచిక లక్ష్యంలో ఉండే లొసుగులు మనం అంతకుముందే చూసాం. ప్రాపంచిక లక్ష్యాలు అంటే కర్మ మార్గం ఎన్నుకుంటే ధర్మ, అర్థ, కామాలు అనే 3 ఫలాలు వస్తాయి. నిజమే, కానీ వాటిని వెన్నంటే 3 కర్మ ఫల దోషాలు కూడా మనకు వస్తాయి. అవి దుఃఖ మిశ్రీతత్వం, అతృప్తికరత్వం, బంధకత్వం. దుఃఖ మిశ్రీతత్వం అంటే ఏమిటి? ప్రాపంచిక సుఖాల్లో ఏది పొందాలన్నా కూడా దాంతోపాటు కష్టం కూడా మేళవించి ఉంటుంది. కష్టంతో పాటే మనకి సుఖం వస్తుంది, కేవల సుఖం రాదు. సుఖ దుఃఖాలు నాణ్యానికి బొమ్మా బొరుసులాంటివి. ఎంతో పోటీని ఎదుర్కొని ఒక విషయాన్ని సాధించాలి. నిజానికి ఏదైనా పోటీలో పాల్గొనాలన్నా చాలామందిని దాటుకుని ముందుకు రావాలి. అంటే బెంగ, ఆందోళన, భయం, ఈర్ష్య లాంటి భావాలు ఎన్నో కలుగుతాయి. ఒకవేళ అనుకున్న దాన్ని పొందినా దాన్ని నిలుపుకోవడానికి మళ్ళీ చాలా కష్టపడాలి. దీనే యోగక్షేమం అంటారు. యోగం అంటే ఒక కోరుకున్న వస్తువుని పొందటం, క్షేమం అంటే ఆ పొందిన వస్తువుని నిలబెట్టుకోవడం. ఇప్పుడు చూడండి, ఆర్జనే దుఃఖం, రక్షణే దుఃఖం. అంటే మనం కోరుకున్న వస్తువుని పొందడానికి మనకి దుఃఖం వస్తుంది, అంటే దాంట్లో ఉండేటటువంటి శ్రమ, కష్టం ఇదంతా కూడా దుఃఖం. తీరా వచ్చింది దాన్ని నిలుపుకోవడానికి మళ్ళీ దుఃఖం, రక్షణే దుఃఖం. కష్టపడి నిలబెట్టుకున్న ప్రతి వస్తువుకి ఒక కాలపరిమితి ఉంటుంది, ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినా నాకు దుఃఖం కలుగజేస్తుంది, ఎందుకంటే దాని మీద ఒక ప్రీతిని ఏర్పరచుకున్నాను కాబట్టి. ఆ దుఃఖం దాని నుంచి నేను పొందిన ఆనందంతో ముడిపడి ఉంటుంది. ఎంత ఆనందం ఆ వస్తువు ఇస్తే ఆ వస్తువు జారిపోయినప్పుడు నాకు అంత దుఃఖం వస్తుంది. నష్టపోయిన దానివల్ల దుఃఖం. అంటే ముందు రెండింటికి దీన్ని కలుపుకోవాలి, ఆర్జనే దుఃఖం, రక్షణే దుఃఖం, నాశే దుఃఖం. అంటే ఒక ప్రియ వస్తువును పొందడంలో దుఃఖం, దాన్ని కాపాడుకోవడంలో దుఃఖం, అది పోతే మళ్ళీ దుఃఖం అనుభవిస్తాం. కాబట్టి ప్రతి కర్మఫలం దుఃఖ మిశ్రితత్వం, దుఃఖంతో మిళితమై ఉంటుంది. దుఃఖం లేకుండా ఏ కర్మఫలము కూడా ఉండదు. ఇది మనందరూ అనుభవిస్తున్నటువంటి వ్యవహారమే. ఇంకా రెండోది చూద్దాం, అతృప్తికరత్వం. ఎంత ఉన్నా తృప్తి ఉండదు, ఇంకా అనేటటువంటి పంకా నడుస్తూనే ఉంటుంది. ఇంకా ఏదో కావాలి అనిపిస్తూ ఉంటుంది. ఉన్నదాంతో తృప్తి పడం, లేనిది కావాలి. మనకన్నా ఎక్కువ ఉన్నవారిని చూసి ఇరుషపడుతూ ఉంటాం. పక్కవాడిని పోల్చుకునే మనస్తత్వం మానవ జాతిది. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకుంటామో అప్పుడే ఆత్మ న్యూనతాభావం, ఈర్ష్య రాజుకుంటూ ఉంటాయి. దీన్నే అతృప్తికరత్వం అంటారు. విత్తేన నా తర్పణీయో మనుష్య, కఠోపనిషత్తులో చిన్న పిల్లవాడు నచికేతుడు చెప్పాడు ఇది. ఎంత డబ్బిచ్చినా ఈ మనిషి తృప్తి పడడు అంటాడు చిన్న పిల్లవాడు నచికేతుడు. అలా తృప్తి ఉండుంటే ఇంత పెద్ద ఎత్తున లంచగొండి ధనాలు, మోసాలు, స్కాములు ఎందుకు జరుగుతాయి? స్వామీజీ అంటూ ఉంటారు, ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళ శిష్యులు అంటూ ఉంటారట, స్వామీజీ మేమంతా మిడిల్ క్లాస్ పీపుల్ స్వామీజీ అంటూ ఉంటారట. వాళ్ళకి నిజంగా తరిచి చూసినట్టయితే ఒక్కొక్కళ్ళకి ఆ చెన్నై నడుబొడ్డులో 5 బంగ్లాలు 6 కార్లు ఉంటాయట. మరీ గుచ్చిగుచ్చి అడిగితే స్వామీజీ అలా కాదు కానీ మేము అప్పర్ మిడిల్ క్లాస్ స్వామీజీ అంటారట. అంటే ఇదంతా అతృప్తికరత్వము. ఎందుకు అప్పర్ మిడిల్ క్లాస్ అనుకుంటున్నారు? వాళ్ళు బిల్ గేట్స్తో పోల్చుకుంటారు, మేము బిల్ గేట్స్ అంతా ధనికులం కావాలి. ఈ విధంగా ఎంత ఉన్నా కూడా తృప్తి ఉండదు. ఎంతున్నా తృప్తి తీరదు. కాబట్టి దయానంద సరస్వతి పూజ్య స్వామీజీ ఎవరూ ధనవంతులు లేరు అంటారు. అతను అంతకుముందే డబ్బు లేని బీదవాడు, ఇప్పుడు డబ్బున్న బీదవాడు అంటారు. ఎందుకంటే ఎంత డబ్బున్నా లోపల బీదరికం పోదు. అపూర్ణం ప్లస్ అపూర్ణం, అపూర్ణమే అవుతుంది కానీ పూర్ణం కాదు. పరిమితి ఉన్న వస్తువులు ఎన్ని ఉన్నా అపరిమితం అవవు. అనంతానికి మనకు మధ్య ఉన్న దూరం అలాగే ఉంటుంది. 100 రూపాయలకు అనంతానికి మధ్య ఎంత దూరం ఉందో 100,000 రూపాయలకి అనంతానికి మధ్య కూడా అంతే దూరం ఉంటుంది. అందువల్ల నేను అపూర్ణంగానే ఉండిపోతాను. ప్రపంచ వస్తువులను పొందడంలో అపూర్ణం నుంచి ఇంకొక అపూర్ణానికి ప్రయాణం చేస్తాను కానీ పూర్ణత్వం మాత్రం పొందరు. ప్రతి కర్మఫలం అతృప్తికరత్వాన్ని ఇస్తుంది. పూర్ణత్వాన్ని మాత్రం ఇవ్వదు. బంధకత్వం, ప్రాపంచిక విషయాలను కోరి వాటిని పొందినట్టయితే వాటి మీద అమితమైన బంధం ఏర్పడుతుంది, అవి జారిపోతే విపరీతమైనటువంటి బాధ. పేరు హోదా కూడా బంధాలే. హోదా పోతే భరించలేం, ఇంట్లో ఎవరైనా పట్టించుకోకపోతే భరించలేం. ఈ బంధాలతో ఎంతగా పెనవేసుకుపోతామంటే అవి లేని జీవితం ఊహించలేం. ఇప్పుడు ఈ లక్ష్యాలు మనకి దోషభూయిష్టంగా, అంటే ప్రపంచ లక్ష్యాలని దోషభూయిష్టంగా కనిపిస్తున్నాయి. అన్నిట్లోనూ దోషాలున్నాయి. కాబట్టి దోషం లేని లక్ష్యం ఒకటే, అదే ఆ భగవంతుడు, ఆ భగవత్ లక్ష్యం. భగవంతుడు ఒక్కడే పూర్ణత్వాన్ని ఇస్తాడు. ఎందుకంటే భగవంతుని ఆ భగవంతుణ్ణి మనం లక్ష్యంగా ఎన్నుకున్నట్టయితే చివరికి ఆ భగవంతుడు ఎక్కడో లేడు, నేనే ఆ భగవంతుడిని అని తెలుసుకుంటాం. అహం బ్రహ్మ అస్మి అని తెలుసుకుంటాం. నాలోనే ఈ పూర్ణత్వం ఉంది, నేనే ఆనంద స్వరూపుణ్ణి అని తెలుసుకోవడం వల్ల నాకు ఈ దోషం లేనటువంటి, దోషరాహిత్యమైనటువంటి ఆనందం దొరుకుతుంది. దీనివల్ల భగవంతుని మీద ఆధారపడడం మానేసి నా మీదే ఆధారపడతాను, అంటే నేను పూర్ణత్వము చైతన్యము, నేను శాంతి భద్రతలకు నిలయము. ఆ విధంగా ప్రపంచం మీద ఆధారపడే దశ నుంచి భగవంతుని మీద ఆధారపడే దశకు వచ్చి, భగవంతుని మీద ఆధారపడే దశ నుంచి నా మీద ఆధారపడే దశకు రావాలి. ఈ రెండు దశలు భగవంతుని మీద ఆధారపడడం నేర్చుకుంటే సాధ్యమవుతాయి. అదే ఈ శ్లోకంలో చెప్పబోతున్నాడు పరమాత్మ. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగతాః. పరమాం సంసిద్ధిం గతాః మహాత్మానః మాం ఉపేత్య పునః దుఃఖ ఆలయం అశాశ్వతం జన్మ న ఆప్నువంతి. అత్యుత్తమైనటువంటి సిద్ధిని పొందినటువంటి మహాత్ములు నన్ను పొందిన పెదప, అంటే నన్ను పొందిన తర్వాత దుఃఖాలకి నిలవైనటువంటి క్షణభంగురమైనటువంటి పునర్జన్మని పొందనే పొందరు. మాం ఉపేత్య అంటే ఒక వ్యక్తి నన్ను పొందినట్టయితే, ఎటువంటి వ్యక్తి? మహాత్మనః. మహాత్ములంటే తెలివైన వారు, ఇక్కడ ఉపాసకులు. ఆ పొందే ఫలం ఏమిటి? పునర్జన్మన ఆప్నువంతి. వాళ్ళు శాశ్వతమైన ఫలాన్ని పొందుతారు, అశాశ్వతమైనటువంటి ఫలాన్ని పొందరు. అందువల్ల జీవితంలోని ఎత్తు పల్లాలను అనుభవించరు. నీళ్ళలో తేలే దుంగ పైకి కిందకి ఊగుతూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది. ఆ తక్కిన లక్ష్యాలన్నీ అలా ఒకసారి విజయలక్ష్మిని భరించేలా చేస్తే ఇంకోసారి ఓటమి చవి చూసేలా చేస్తాయి. ఇక్కడ పునర్జన్మ అంటే అశాశ్వతమైనవి నా ఆప్నువంతి పొందరు. అశాశ్వతమైనవి ఎలా ఉన్నాయి అంటే ఈ సంసారం ఎలా ఉంది అని ఇక్కడ వర్ణన వచ్చింది. దుఃఖాలయం అంటున్నాడు, సంసారం దుఃఖాలయం అని దానికి ఒక టైటిల్ ఇచ్చాడు పరమాత్మ. ఈ దుఃఖాలయమైనటువంటి సంసారం నుంచి బయటపడతారు. దుఃఖాలయం అంటే దుఃఖానికి నిలయము, ఒక ఆశ్రయము అని. మనం శివాలయం రామాలయం అనే పేర్లు వాడుతూ ఉంటాం. ఇక్కడ సంసారానికి దుఃఖాలయం పదం వేశాడు కృష్ణ పరమాత్మ. శివాలయంలో శివుడు ఉంటాడు, శివుణ్ణి ప్రాణప్రతిష్ఠ చేస్తారు, అంటే పెర్మనెంట్గా శివుడు ఉంటాడు. అలాగే కృష్ణాలయంలో కృష్ణుడు పెర్మనెంట్గా ఉంటాడు. ఇక్కడ దుఃఖాలయం అంటే ఈ సంసారంలో, సంసారం అనే ఆలయంలో దుఃఖం శాశ్వతంగా కొలువు తీరి ఉంటుంది అని దీని అర్థం. కాబట్టి సంసార దుఃఖం నుంచి బయటపడాలి అంటే ఆ భగవంతుణ్ణి మనం ఆశ్రయించాలి. అశాశ్వతం అంతేకాదు, వచ్చే ఫలాలు శాశ్వతం కాదు, అవి క్షణభంగురాలు, గాలి బుడగల్లాంటివి, నీటి బుడగల్లాంటివి. అటువంటి అశాశ్వతమైన సంసారాన్ని మహాత్ములు పొందరు. మహాత్ములంటే ఉపాసకులు పొందరు. పరమాం సిద్ధిం గతాః అత్యంత ఉన్నతమైన పూర్ణత్వాన్ని పొందుతారు, అంటే మోక్షాన్ని పొందుతారు. ఎలా మోక్షాన్ని పొందుతారు? మళ్ళీ ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఎలా మోక్షాన్ని పొందారంటే ఆ ఉత్తమమైనటువంటి లోకాలకు వెళ్ళి ఆ లోకాల్లో బ్రహ్మగారి ద్వారా ఈ జ్ఞానాన్ని పొంది అహం బ్రహ్మ అస్మి అని తెలుసుకుని వాళ్ళు ఈ పూర్ణత్వాన్ని పొందుతారు, జీవన్ముక్తిని విదేహముక్తిని పొందుతారు అని ఇక్కడతోటి మనకి ఈ ప్రశ్న పూర్తిగా అయిపోయింది. దీని యొక్క గొప్పతనం కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత 16వ శ్లోకం నుంచి మనకి ఈ సృష్టిలో ఉండేటటువంటి కొన్ని రహస్యాలు చెప్తున్నాడు, కొన్ని మనకి తెలియని రహస్యాలు. మనం ఇంతవరకు మనం ఊహించిన తోటి ఇప్పుడు జరుగుతున్నది ఒకటి అంటే మనకి ఈ విషయం తెలిస్తే కనువిప్పుగా ఉంటుంది. మనం ఏమనుకుంటాం, ఈ లోకాలన్నీ పెర్మనెంట్ అనుకుంటాం. ఇప్పుడు అవన్నీ తేటతెల్లం చేస్తున్నాడు ఆ పరమాత్మ. చూద్దాం 16వ శ్లోకం అండి. ఆ బ్రహ్మ భువనా లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. హే అర్జున, ఆ బ్రహ్మ భువనాత్ సర్వే లోకాః పునః ఆవర్తినః సంతి. సంతి కలుపుకోవాలి, సర్వే కలుపుకోవాలి. హే అర్జున, ఆ బ్రహ్మ భువనాత్, ఆ బ్రహ్మలోకం నుంచి బ్రహ్మలోక పర్యంతము అన్ని లోకాలు, సమస్త లోకాలు, 14 లోకాలు కూడా పునః ఆవర్తినః, పునరావృత్తాలు అవుతాయి. అంటే ఒకసారి అవ్యక్తంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి. అంటే అవి కూడా, ఆ లోకాలు కూడా పెర్మనెంట్ కాదు అని చెప్తున్నాడు అన్నమాట. మనం పైలోకాలు స్వర్గలోకంకి వెళ్దాం, అక్కడ పెర్మనెంట్గా ఉందాం అని అనుకుంటూ ఉంటాం. ఏ లోకము కూడా లోకమే పెర్మనెంట్ కాదు. ఆ లోకంలో ఉండేటటువంటి వ్యక్తులు ఎలా పెర్మనెంట్గా ఉంటారు అన్నట్టుగా వస్తుంది ఇక్కడ. హే కౌంతేయ, మాం ఉపేత్యతు పునః జన్మ న విద్యతే. ఎవరైతే నన్నే ఆశ్రయిస్తూ నన్నే స్మరిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి పునర్జన్మ ఉండదు. నన్నే స్మరించే వాళ్ళకి పునర్జన్మ ఉండదు అంటే ఎలా ఉండదు? వాళ్ళు ఆ మరణకాలంలో అజంప్షన్ అన్నమాట ఇక్కడ. ఆ అజంప్షన్ ఏమిటి? మరణకాలంలో వాళ్ళు నన్ను స్మరిస్తారు, స్మరిస్తారు కాబట్టి వాళ్ళు ఆ సత్యలోకానికి వెళ్ళి అక్కడ జ్ఞానాన్ని పొంది వాళ్ళు మళ్ళీ జన్మ లేకుండా జన్మరాహిత్యాన్ని పొందుతారు అని ఇవన్నీ మనం కలుపుకోవాలి ఇందులో. కృష్ణ పరమాత్మ ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, బ్రహ్మలోకం కూడా శాశ్వత ఫలమని ఇవ్వదు. శాస్త్ర ప్రకారం భూలోకం పైన 6 లోకాలున్నాయి. అవి భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము. ఈ సత్యలోకాన్నే బ్రహ్మలోకం అంటాం. ఒకదాన్ని మించి ఇంకొక లోకంలో ఆనందం, భద్రత ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఉండే కాలం కూడా ఎక్కువ వస్తుంది. కానీ కృష్ణ పరమాత్మ బ్రహ్మలోకంలోకి వెళ్ళినా కూడా అది కూడా శాశ్వతమైన ఫలాన్ని ఇవ్వదు. ఎందుకు? ఎప్పుడైతే ఈ ప్రళయం వచ్చిందో ఆ బ్రహ్మలోకం కూడా అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏ లోకంలోనూ కూడా మనకి పెర్మనెంట్గా ఉండేటటువంటి అవకాశం లేదు. ఆ బ్రహ్మలోకంలో ఆ భువనాత్ పునరావర్తినోర్జున అంటే బ్రహ్మలోకం వరకు బ్రహ్మదేవుడు కూడా శాశ్వతం కాదు, సృష్టికర్త బ్రహ్మ కూడా శాశ్వతం కాదు. ఆయన కూడా, అది కూడా ఒక పోస్ట్, ఆయన కూడా ఒక కాలం ఉంటుంది. ఆ కాలం తర్వాత ఆ బ్రహ్మగారు ఆ పోస్టును వదిలి వెళ్ళాలి. బ్రహ్మ అనేది ఒక పదవి. ఇంద్రుడు, యమధర్మరాజు, బ్రహ్మ ఇవన్నీ పదవులు. వాళ్ళు కూడా జ్ఞానం పొంది, అంటే వాళ్ళకి ఆల్రెడీ జ్ఞానం ఉంది. జ్ఞానం ఉంది కాబట్టి ఆ తదనంతరం వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. మనకి బహుశా ఇది చూసే లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది నలోకం బగు పెంజీకటి కేబలనివ్వండి కాకృతి అయి వెలుంగు ఆతని నే సేవింతున్ అని చెప్పాడు. లోకాలు లోకస్తులు లోకేశులు అందరూ ఎప్పుడైతే అవ్యక్తంలోకి వెళ్ళిపోయారో, ఆ అవ్యక్తంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏది మిగిలి ఉంటుందో ఆ సదైవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్, ఆ సత్ రూపంలో, ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్ రూపంలో ఉండేటటువంటి ఆ భగవంతుని నేను వేడుకుంటున్నాను అన్నాడు. మాముపేత్యతు కౌంతేయ, అర్జున దేశకాల అతీతుడైన నన్ను పూజిస్తే పునర్జన్మ న విద్యతే, అటువంటి వాడికి పునర్జన్మ ఉండదు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ కాలగణం ఎలా ఉంటుంది, ఈ కాలం ఎలాగా ఆ లెక్కలు, కాలం యొక్క లెక్కలు అవన్నీ చెప్తున్నాడు అన్నమాట. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుహు, రాత్రిం యుగ సహస్రాంతం తేహో రాత్ర విదో జన యత్తే అహోరాత్ర విదహ జనాః. సహస్రయుగ పర్యంతం బ్రహ్మణః అహః యుగ సహస్ర అంతం రాత్రిం చ విదుః. 1000 చతుర్యుగాల కాలం బ్రహ్మకు పగలు, అలాగే 1000 చతుర్యుగాల కాలం రాత్రి అని ఎవరైతే తెలుసుకుంటాడో అటువంటి యోగి కాలతత్వాన్ని నిజంగా తెలుసుకున్నవాడు అని చెప్తున్నాడు. ఈ శ్లోకంలో బ్రహ్మదేవుడు జీవితకాలం అంటే బ్రహ్మ కూడా శాశ్వతం కాదు అన్నట్టుగా చెప్పడమే దీని ఉద్దేశం అన్నమాట. ఇదేమిటి, బ్రహ్మదేవుడి కాలం ఎంత అని చెప్పడంలో ఆ బ్రహ్మదేవుడి యొక్క ఒక డే టైం గురించి చెప్తున్నాడు. బ్రహ్మదేవుడు డే టైం అంటే ఆ బ్రహ్మ పదం వాడితే ఇక్కడ నిర్గుణ పరబ్రహ్మ, బ్రహ్మదేవుడు అంటే సగుణ పరబ్రహ్మ లేదా చతుర్ముఖ పరబ్రహ్మ. ఇక్కడ మనం చతుర్ముఖ పరబ్రహ్మ గురించి మాట్లాడుతున్నాం. ఈ చతుర్ముఖ పరబ్రహ్మకి 1000 చతుర్యుగాలు ఒక పగలు, 1000 చతుర్యుగాలు ఒక రాత్రి అంటున్నాడు. చతుర్యుగం అంటే ఏమిటి, మనకి 4 యుగాలు ఉన్నాయి. 4 యుగాల పేరేమిటి, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగం కాలపరిమితి ఏమిటంటే 432,000 సంవత్సరాలు. కలియుగం 432,000 సంవత్సరాలు. ద్వాపరయుగం కలియుగానికి 2 రెట్లు ఉంటుంది, అంటే 864,000 సంవత్సరాలు ద్వాపరయుగం. త్రేతాయుగం కలియుగానికి 3 రెట్లు ఉంటుంది, అంటే 1296,000 సంవత్సరాలు త్రేతాయుగం. కృతయుగం కలియుగానికి 4 రెట్లు ఉంటుంది, అంటే 1728,000 సంవత్సరాలు ఉంటుంది. చతుర్యుగాలు అంటే ఈ 4 కలపాలి, అంటే 43,20,000 సంవత్సరాలు. దీన్ని చతుర్యుగము అని అంటారు. ఇది ఆ బ్రహ్మగారి పగలుట. అట్లాగే ఆయన రాత్రి కూడా ఒక చతుర్యుగము, అంటే 20,000 చతుర్యుగాలు ఆ బ్రహ్మగారి యొక్క రోజు. బ్రహ్మకి ఒక రోజు పగలు ప్లస్ రాత్రి అన్నమాట. అయితే బ్రహ్మగారి ఆయుష్ 100 సంవత్సరాలు, 365 రోజులు. 365 రోజులు ఇంటూ 2000 చతుర్యుగాలు ఇంటూ 100 సంవత్సరాలు చేస్తే ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఆ బ్రహ్మదేవుని జీవితకాలం. బ్రహ్మదేవుని యొక్క ఆయుష్ 100 సంవత్సరాలు. సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. 2000 చతుర్యుగాల కాలం ఒక రోజు అని చెప్పుకున్నాం, అంటే 2000 చతుర్యుగాలు ఇంటూ 365 ఇంటూ 100 ఎంత వస్తుందో అంత ఆ బ్రహ్మదేవుని యొక్క జీవితకాలము. ఇప్పుడు ఆయన వయస్సు ఎంతండి అంటే, ఏ పూజ చేసినా మన సంకల్పంలో ఏం చదువుతాం, బ్రహ్మ పరార్థకాలే అంటాం. పరార్థం అంటే 50 సంవత్సరాలు. అలా పరార్థ ద్వయం ఉంది, రెండు హాఫ్లు. 50 అంటే రెండో పరార్థం అంటే 52 ఇప్పుడు ద్వితీయ పరార్థే అంటాం. ద్వితీయ పరార్థ అంటే 50 సంవత్సరాలు పూర్తయి 51వ సంవత్సరంలోకి అడుగుపెట్టాము. ఇది 28వ చతుర్యుగము. అంటే ఆయనకి ఇంకా ఎంత కాలం ఉందో లెక్క వేసుకోవచ్చు. సహస్రయుగ పర్యంతం అంటే 1000 చతుర్యుగాలు. ఇక్కడ యుగం అంటే చతుర్యుగం అని తీసుకోవాలి. బ్రహ్మణః అహహ, బ్రహ్మణః అహహ అంటే ఆ బ్రహ్మదేవుడికి పగలు. యుగ సహస్రాంతం రాత్రిం, యుగ సహస్రాంతం అంటే ఇంకొక 1000 చతుర్యుగాలు ఆ బ్రహ్మదేవుడికి రాత్రికాలము. ఇవన్నీ ఎవరికి తెలుసు? అహోరాత్ర విదహ జనాహ. జనాహ అంటే యోగులు. ఈ లోకాల గురించి వివరించే శాస్త్రాన్ని అధ్యయనం చేసేటటువంటి కాలతత్వవేత్తలు దీన్ని వివరించారు. బ్రహ్మ యొక్క రాత్రి పగలు ఏమవుతుందో దాన్ని రాబోయే శ్లోకంలో మనం చూస్తాం.
అవ్యక్తాద్వ్యక్తయస్సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రళీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. అహహ ఆగమే సర్వాః వ్యక్తః అవ్యక్తాత్ ప్రభవంతి పునః రాత్రి ఆగమే తత్ర అవ్యక్త సంజ్ఞకే ఏవ ప్రళీయంతే.
ఈ చరాచర ప్రాణులని బ్రహ్మగారి పగటికాలం ప్రారంభమవుతూనే అవ్యక్త నుంచి ఉత్పన్నమవుతాయి. మళ్ళీ బ్రహ్మ రాత్రికాలం ప్రారంభమవుతూనే అవ్యక్తం అనే పేరు గల బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరంలోకి లీనమైపోతాయి. బ్రహ్మదేవుని రాత్రి పగలులో ఏమవుతుంది, మనకు రాత్రి పగలు ఏమవుతుందో అదే అవుతుంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మన పగల్లో మనం లేవగానే వ్యవహారాలు చేస్తాం. దేశం, కాలం, మన ప్రారంభం అన్నీ మొదలవుతాయి. అనేక సుఖ దుఃఖాలు అనుభవిస్తాం. నిద్రపోతే ద్వైత ప్రపంచం అంతా లయమైపోయింది, లయమైపోయి అవ్యక్తంలోకి వెళ్ళిపోయింది. ఆ విధంగా దేశకాల పరిచ్ఛన్నం ఉండదు, వ్యవహారం నడపం, అందువల్ల సుఖ దుఃఖాలు ఉండవు. అందువల్ల సుషుప్తి నిర్వికల్ప అవస్థ అంటారు. కాకపోతే నేను నిద్రపోతే నాకు మాత్రమే బాహ్య ప్రపంచం లయమవుతుంది, ఇంకా మేలుకుంటే బాహ్య ప్రపంచం అలాగే ఉంటుంది, వాళ్ళ వ్యవహారాలు కొనసాగుతూనే ఉంటాయి. కానీ బ్రహ్మదేవుని విషయంలో ఆయన పడుకుంటే అది ప్రళయం, మనం పడుకుంటే అది లయం. బ్రహ్మ పడుకుంటే ప్రళయం, సృష్టి మొత్తం అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. నేను పడుకున్నప్పుడు నా ప్రపంచం అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది, నేను లేవగానే మళ్ళీ నా ప్రపంచం మళ్ళీ వస్తుంది. అది అవ్యక్తంలోకి వెళుతుంది కానీ నాశనం అవదు, ఎందుకంటే నేను లేవగానే నా బెంగలు, నా సుఖ దుఃఖాలు అన్నీ మళ్ళీ వస్తాయి. బ్రహ్మదేవుని నిద్రలో సృష్టి అంతా అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. బ్రహ్మదేవుని రాత్రి ఆగమే అంటే బ్రహ్మదేవుని రాత్రి వచ్చినప్పుడు సర్వాహ వ్యక్తయః ప్రళీయంతే. ఈ చరాచర ప్రాణులన్నీ లయమైపోతాయి, ఈ వ్యక్తమైనటువంటి ప్రపంచమంతా కూడా లయమైపోతుంది. అవ్యక్త సంజ్ఞకే అవ్యక్తంలోకి వెళ్ళిపోతాయి. వైజ్ఞానిక శాస్త్రపరంగా కూడా వస్తువుని నాశనం చేయలేము, సృష్టించలేము కూడా. వస్తువు శక్తిగా మారుతుంది. అదే అలాగే జగత్తు ప్రళయంలోకి అవ్యక్తంలోకి వెళ్ళి అవ్యక్తాత్ ప్రభవంతి మళ్ళీ ఆ అవ్యక్తంలోంచి వ్యక్తమవుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రపంచం వ్యక్తం అవ్యక్తం, అవ్యక్తం వ్యక్తం అనే వృత్తంలో నిరంతరం తిరుగుతూ ఉంటుంది. ఇది మన స్వప్న వృత్తాంతంలాగే ఉంటుంది. ఇవాల్టి మన స్వప్నం మన మనస్సులో అవ్యక్తంగా ఉంటుంది, కలకన్నప్పుడు అది వ్యక్తమవుతుంది, మళ్ళీ మన మనసులోకి అంటే అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. అలాగే బ్రహ్మ సృష్టిలో కూడా అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి, వ్యక్తం నుంచి అవ్యక్తంలోకి వెళుతూ ఉంటుంది.
అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన తత్రకా పరిదేవన.
ఇదే భావన మనం 2వ అధ్యాయంలో చూసాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీని నుంచి ఒక ఉపసిద్ధాంతం ఏర్పడుతుంది. నిజానికి జగత్తు సృష్టించబడలేదు. వేదాంతం ప్రకారం సృష్టి పదం వాడకూడదు. జగత్తు అనాదిగా ఉంది. ఇంతకుముందు చూసినట్టుగా వస్తువును సృష్టించలేము, నాశనం చేయలేము. ఇది ప్రకృతి సూత్రం.
అలా అయితే సృష్టి పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సృష్టి పదం బదులు వ్యక్తం పదం వాడాలి. అంతకుముందు కూడా జగత్తు ఉంది, కాకపోతే అవ్యక్త దశలో ఉండి తర్వాత వ్యక్తంలోకి వచ్చింది. దేనివల్ల వ్యక్తంలోకి వచ్చింది? కాలం వల్ల. కాలం వస్తువులోని అంతర్భాగం, కాలాన్ని వస్తువుని విడదీయలేం. అందువల్ల అవ్యక్త నుంచి వ్యక్తంలోకి వచ్చాయి అన్నాడు కృష్ణ పరమాత్మ. అలా వ్యక్తం అవ్యక్తం వృత్తం కొనసాగుతూనే ఉంది.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.